ఆకాశవాణిలో చేరడానికి ముందు నుండే హైదరాబాద్లో ఉండేవారు నాన్న. రాజమండ్రిలో ట్యూటర్గా ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ వచ్చాక పత్రికల్లో పనిచేస్తూ ఉండేవారు. ఏ పత్రికలోనూ ఓ సంవత్సరం పైన పనిచేసినట్లేదు. అలా చేరుతూ మానేస్తూ చేస్తున్న ఉద్యోగాల్లో వచ్చే జీతాలు, పత్రికల వాళ్ళు రచనలకి, ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ప్రసంగాలకి ఇచ్చిన పారితోషికాలు, వాటితో మమ్మల్ని ఎలా పెంచారో తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నన్ను ఏ సంవత్సరంలో హైదరాబాద్ తీసుకొచ్చారో కానీ నేను మరీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు మా దొడ్డమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్లమని మా అమ్మ చెప్తూ ఉండేది. అమ్మ అక్కని కొందరు పెద్దమ్మ అని కొందరు దొడ్డమ్మ అని అంటారు. మాకు దొడ్డమ్మ అని అలవాటైంది. నిజంగా దొడ్డ మనిషే ఆవిడ. పెద్ద నాన్నగారు అంతకన్నాను. నాన్న స్నేహితులతో ఎక్కడో ఉంటూ మమ్మల్ని దొడ్డమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచారు. ఎప్పుడూ ఎవరింట్లోనూ ఎక్కువగా ఉండడానికి కానీ మమ్మల్ని ఉంచడానికి కానీ ఇష్టపడని నాన్న కూడా దొడ్డమ్మ వాళ్ళ ఇంట్లో మమ్మల్ని కొన్నాళ్ళు ఉంచడానికి మొహమాట పడలేదు. దొడ్డమ్మకి నాన్నకి బాగా చనువు ఉండేది. దొడ్డమ్మ వాళ్ళ ఇల్లు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్డు మీదే ఉండేది. పెద్ద దొడ్డి పక్కన ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు అలానే ఉంది. చుట్టుపక్కలంతా మారిపోయింది. దొడ్డమ్మతోనూ ఆ ఇంటితోనూ మాకున్నది ఏం బంధమో నాన్న చివరి రోజుల్లో, నాన్న హైదరాబాద్ మలకపేట హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను దొడ్డమ్మ వాళ్ళింట్లోనే ఉన్నాను. కొన్ని బంధాలు చిత్రంగా కట్టిపడేస్తాయి. దొడ్డమ్మతో మా అనుబంధం అలాంటిది. అక్కడున్నప్పుడే నాన్న పత్రికల వాళ్ళు, ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఏదైనా పారితోషికం ఇస్తే అది దొడ్డమ్మకి ఇచ్చేసేవారు. ఊరికే వాళ్ళింట్లో మమ్మల్ని ఉంచడం నాన్నకి కష్టంగా ఉండి ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉండవు. అసలు అప్పుడు నాన్న ఎక్కడ ఉండేవారో కూడా నాకు తెలియదు. దొడ్డమ్మ ఇంట్లో మేము ఎక్కువ రోజులు ఉండలేదనుకుంటా. వాళ్ళింటికి దగ్గరలోనే అద్దె ఇంటికి మారిపోయాం. అక్కడ ఉన్నప్పుడే నాన్న మమ్మల్ని మూసీ నది ఒడిన నడిపించేవారు. అక్కడ చిన్న చిన్న రంగులు రాట్నాలు ఉండేవి, వాటి మీద ఎక్కించి తిప్పించేవారు. మరీ చిన్నపిల్లైనా పద్మ ఎక్కేసేది నాన్న ఎక్కించేసేవారు. అక్కడ నుండి చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి మారాం. అప్పటికి నాన్న ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగంలో చేరుంటారు. ఆఫీస్కు దగ్గరగా ఉంటుందని మకం అక్కడికి మార్చి ఉంటారు. ఆల్ ఇండియా రేడియో ఉద్యోగంతో ఆదాయం కూడా కొంత పెరిగి ఉంటుంది. అప్పుడే ఉద్యోగం వచ్చిందని, ఆర్థిక పరిస్థితి స్థిరపడవచ్చునని నాన్న తన ఆప్తమిత్రులు కేకే రామాంజాచార్యులు గారికి ఉత్తరం రాసుకున్నారు కూడా. ఆయన రామాంజాచార్యులు గారికి రాసుకున్న ఉత్తరాలు కొన్ని నా దగ్గరున్నాయి. అందులో నాన్న ఆయనకి తన జీవితంలోని ఒడిదుడుకులన్నీ రాసుకున్నారు. నేను పుట్టినప్పటి ఆనందం, ఉద్యోగం లేనప్పుడు బాధ మనసు విప్పి చెప్పుకున్నారు. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోకి దగ్గరలోనే నౌబత్ పహాడ్, కాలా పహాడ్ పేరిట రెండు కొండలుండేవి. నిజానికి అవి కొండలేం కావు, గుట్టలు. నౌబత్ పహాడ్ పైనే నాలుగు స్తంభాల మీద డోమ్ లాంటి కట్టడం ఉండేది. అక్కడ నుండి ట్యాంక్ బండ్ బాగా కనిపించేది. ప్రస్తుతం కాలా పహాడ్ మీద బిర్లావారి వెంకటేశ్వర గుడి వచ్చింది. నౌబత్ పహాడ్ మీద ప్లానిటోరియం వచ్చింది. ఆల్ ఇండియా రేడియోకి దగ్గరలోనే పబ్లిక్ గార్డెన్స్. ఆ గార్డెన్స్ లోనే జూ ఉండేది. జూతో పాటు మ్యూజియం కూడా ఉండేది. జూ అక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ మ్యూజియం ఇంకా అక్కడే ఉంది. అందులో ఓ మమ్మీ ఉంది. ఆ మమ్మీ కాలిగోరు కనిపిస్తూ ఉంటుంది. నాన్నే చూపించారు అవన్నీ. ఆ తర్వాత ఈజిప్ట్ వెళ్ళి అక్కడి మ్యూజియంలో మమ్మీలు చూసినప్పుడు నాన్న హైదరాబాద్ మ్యూజియంలో మమ్మీని చూపించిన సంఘటన నా కళ్ళకి కట్టినట్టు కనిపించింది. వీటన్నింటికీ నాన్న నన్ను తీసుకువెళ్ళడం నాకు గుర్తుంది. అమ్మ, నాన్న, నేను, బుల్లి చెల్లెళ్ళు, నౌబత్ పహాడ్కి వెళ్ళి కూర్చోవడం నాకు లీలగా కాదు, స్పష్టంగా గుర్తొస్తోంది. నాన్నతో పిక్నిక్ ఎలా మర్చిపోగలను? హైదరాబాద్ గూడు రిక్షాలో అందరం కలిసి వెళ్లేవాళ్ళం. అమ్మ ఏదో ఒక పిండి వంటకం చేసుకుని తీసుకొచ్చే ఉంటుంది. ఆవిడ చేయకపోతే నాన్న చేయించే ఉంటారు. ఆల్ ఇండియా రేడియోలో చేరిన కొత్తలోనే నాన్న ఏదో ఒక ట్రైనింగ్కి ఓ నెల రోజులు సిమ్లాకి వెళ్లారు. అప్పుడు కొత్తపేటలో నాన్న స్నేహితుడు సుబ్బారావు గారింట్లో ఉంచారు మమ్మల్ని. ఆయన ఎవరో నాకు తెలియదు. నాన్న చిన్నప్పటి స్నేహితులు ఎవరో అయి ఉంటారు. ట్రైనింగ్ నుంచి వెనక్కి వస్తూ మాకు స్వెట్టర్లు కొని తీసుకొచ్చారు నాన్న. నాన్న తెచ్చిన స్వెట్టర్ నా దగ్గర చాలా రోజులుంది. విజయవాడ వెళ్ళాక కూడా వాడుకున్నాను. నాన్న సిమ్లా నుండి తెచ్చిన స్వెటర్ అని చెప్పుకుంటూ మురిసిపోతూ ఉండేదాన్ని. స్వెటర్లే కాకుండా ఆ చలిదేశంలో విశేషాలు కూడా మోసుకొచ్చారు నాన్న. అక్కడ చలి గురించి, టీకి నీళ్లు కాచుకోవడంలోని ఇబ్బందుల గురించి చెప్తూ ఉండేవారు. పిల్లలకి నాన్నల మాటలు ఎంతలా గుర్తుండిపోతాయో. తర్వాత తర్వాత సిమ్లా, స్విట్జర్లాండ్, చికాగో, ఎక్కడి చలి ప్రదేశాలకు వెళ్లినా నాన్న చెప్పిన అప్పటి విశేషాలు గుర్తొస్తూనే ఉంటాయి నాకు. చిక్కడపల్లి ఇంటి తర్వాత మరో మూడిళ్లలో ఉన్నాం. అవి మూడు నాకు బాగా గుర్తు. తర్వాత ఖైరతాబాద్ లో పెద్ద వినాయకుడిని పెట్టే చోటకి సరిగ్గా ఎదురుగా ఉన్న ఇల్లు. ఆ ఇంట్లో ఉన్నప్పుడే నా పుట్టినరోజుకి రతన్ ప్రసాద్ గారిని, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని ఇంటికి తీసుకొచ్చారు నాన్న. అప్పటికే కృష్ణశాస్త్రి గారి కంఠానికి ఆపరేషన్ అయిపోయింది. ఆయన మాట్లాడలేకపోయేవారు. నాకు శుభాకాంక్షలు కాగితం మీదే రాసిచ్చారు. అమ్మ వంట బాగుందంటూ ప్రశంస కూడా కాగితం మీదే రాశారు. ఖైరతాబాద్ లో నా ప్రదేశం ఇప్పటికీ పెద్దగా మారలేదు. తర్వాత నల్లకుంటలో రామాలయం పక్కన ఇల్లు. నేను అక్కడే ఆంధ్ర మహిళా సభ వాళ్ళ స్కూల్లో 3వ క్లాస్ చదివాను. ఆ తర్వాత పంజగుట్టలో ఇల్లు, అది బాగా గుర్తుంది. అక్కడి నుంచే నాన్నకి ట్రాన్స్ఫర్ అయి విజయవాడ వెళ్ళిపోయాం. అప్పుడు హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమం నడుస్తోంది 1969లో. ఆ మూడు చోట్లకి అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉంటాను నేను. ఏ ఇల్లు ఉత్తి ఇల్లు కాదు, ఇటుక, సిమెంటు, సున్నం కాదు. ఇల్లంటే మనుషులు, జ్ఞాపకాలు. నాకైతే అన్ని ఇళ్లలోనూ నాన్న కనిపిస్తారు. నాన్న చెప్పిన కథలు, పద్యాలు, మాటలు, పాటలు అన్నీ వినిపిస్తూనే ఉంటాయి. అన్నీ నిన్న మొన్న జరిగినట్లుగా అనిపిస్తాయి. ఏమీ తెలియని తనపు రోజులవి. బాగున్నాయని కూడా తెలియని రోజులు. తలుచుకుంటే ఎంత బాగున్నాయో అని అనిపించేంత బాగున్న రోజులు. నాన్నకి హైదరాబాద్ నుండి విజయవాడ ట్రాన్స్ఫర్ అవుతోందంటే నేను చాలా బాధపడ్డాను. హైదరాబాద్ వదిలి వెళ్లడం ఎందుకు అని ఏడ్చాను. విజయవాడ పిచ్చి ఊరు అని గునిశాను. నిజానికి హైదరాబాద్ గురించి తెలియదు, విజయవాడ గురించి తెలియదు. చిన్నతనం, ఉన్న ఊరే గొప్పదనుకునే అమాయకత్వం. అప్పటికి 4వ క్లాస్ చదువుతున్న నాకు ఏం తెలిసి అంత బాధపడిపోయానో. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. ఎంతమ్మా 2 ఏళ్లలో వెనక్కి వచ్చేద్దాం అంటూ ధైర్యం చెప్పారు నాన్న. అయితే అప్పుడు నాకు తెలియని విషయం ఒకటి ఉంది. నాన్న విజయవాడ వెళ్తున్నది ఒక ప్రమోషన్ మీద అని తెలియదు. నాన్న చెప్పలేదు. అలాంటివి చెప్పడం నాన్న గుణం కాదు. తిట్టుకుంటూ రైలెక్కాను. ఆ ప్రయాణం నన్ను విజయవాడకి దగ్గర చేస్తుందని అనుకోలేదు. ఆ ప్రయాణం నాన్నని ఏ కొందరికో కానీ ఎక్కడం సాధ్యం కాని శిఖరాగ్రాలు ఎక్కించే ప్రయాణం అవుతుందని అసలు అనుకోలేదు. నిజానికి ఆ రైలు ప్రయాణం నాన్న విజయ యాత్రకి నాంది.